చేస్తుందా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించినందుకై, ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ఇప్పుడు మేము ధ్యానించబోతున్నటువంటి మాటలు మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను హెచ్చరికగాను ఉండునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము పేతురు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పేతురు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రోము ప్రాంతం నుంచి ఈ పత్రికను రాయడం మనం చూస్తున్నాం. ప్రస్తుతము నవీన టర్కీ అనబడుతున్నటువంటి ఆనాటి రోమా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో చెదిరిన క్రైస్తవులకు ప్రత్యేకంగా ఈ పత్రిక వ్రాయబడడం జరిగింది. పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములందు చెదిరిన యాత్రికులు విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని బలపరచడానికి, ప్రోత్సాహపరచడానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదిమ దినములలో సంఘము ఎంతగానో శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంది. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా శ్రమలను ఎదుర్కొంటుంది. ఇంటిలో, బయట, సంఘము లోపల, సంఘము వెలుపల వాళ్ళు శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ శ్రమల్లో వారిని విశ్వాసములో స్థిరముగా నిలవబడమని, వాళ్ళని ప్రోత్సాహపరచమని ఈ పత్రిక రాయడం జరిగింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనము కూడా, అనగా దక్షిణ భారతదేశంలో, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి శ్రమలకు మనం లోనవుతూ ఉన్నాం. ఒకప్పుడు బయట ఉన్నటువంటి వారు వ్యతిరేకతను కనపరిస్తే మనం నాయకుల దగ్గరకు వెళ్లేవాళ్ళం. కానీ ప్రస్తుతం మనం గమనించినట్లయితే నాయకులే వ్యతిరేకులయ్యారు, అధికారులే వ్యతిరేకులయ్యారు. అధికారంలో ఉన్నటువంటి వారు, ప్రజలను సంరక్షించవలసినటువంటి వాళ్ళు, వాళ్లే పూర్తి వ్యతిరేక భావంతో క్రైస్తవుల మీద దాడులు చేస్తూ, మందిరాలని కూలుస్తూ, కక్ష సాధింపు చర్యలను వాళ్ళు చేపడుతూ ఉన్నారు. కారణం ఎవరైనా హింసించబడుతున్నటువంటిది మాత్రం క్రైస్తవ సంఘమే. ఇది ముగింపు కూడా కాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని కొన్ని జిల్లాలలో ఇలాంటి వ్యతిరేకతలు బహుభయంకరమవుతూ ఉన్నాయి. ఉండాలి. ఒక సామాన్యమైన మనుషుడిగా ఆ వీడియోస్ చూసినప్పుడు నాలో రక్తం ఉడికిపోతుంది. ఒక సామాన్య మనుషుడిగా నేను ఆలోచన చేసినప్పుడు మనం పోరాడాలి, మనం మౌనంగా ఉండకూడదు, వారి నోళ్లను మూయించాలి. మనం చేతగాని వాళ్ళం అనుకుంటున్నాం, మనం చేతగాని వాళ్ళం కాదు అని రుజువు చేయాలి. ఏం చేస్తాడో చూద్దాం, కమాన్, లెట్స్ ఫైట్ అని నా శరీరము పదే పదే చెప్తా ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? అది మనం తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు అంశంలోనికి మనం వెళ్ళాలి. 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. 17వ వచనం వరకు మనం ముగించుకుందాం. 18వ అధ్యాయం 18వ వచనం నుంచి ఈరోజు 25వ వచనం వరకు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాటే మనం జాగ్రత్తగా గమనిస్తే, పనివారులారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది హితమగును. నిజంగా యేసు ప్రభు బోధను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, నీ కొడు చెంప మీద కొట్టిన వారికి ఎడమ చెంప కూడా చూపించు అని యేసు ప్రభు ఒక్క మాట చెప్పకుంటే ఎంత బాగుండేదో అని అనిపించేది. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞ ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదో, మేము ప్రశాంతంగా మా ఊర్లలో మా తల్లిదండ్రులతో ఉండొచ్చు కదా అని అనిపించేది. మీ శత్రువుని ప్రేమించు, అని కొరకు ప్రార్థించు అని మాట చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేదో అనిపించేది. అంటే నా శరీరము వాటిని కోరుకుంటుంది అని నాకు అర్థమైంది. మనకు తెలిసిన విషయమే, మన శరీరానికి ఆత్మకు నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది. మన శరీరం ఏమైతే కోరుకుంటుందో దానికి ఆత్మ పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. చెప్పాను కదా, నా శరీరం ఎప్పుడు ఇలా ఉంటుంది. యేసు ప్రభు ఇలా చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేదో, నీ శత్రువును కూడా ప్రేమించు అని కొరకు ప్రార్థించు అని చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఈరోజు వీళ్ళందరూ కూడా చెమటాలు ఒలిచేసేవాళ్ళం. ఇది నా శరీరం చెప్తున్నటువంటి మాటలు. కానీ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది మనకు అది కదా ప్రాముఖ్యం. వాస్తవానికి పేతురు అక్కడ రాసేటప్పుడు సందర్భం ఏంటంటే, ఈ పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనేటువంటి దేశములందు చెదిరిన యాత్రికులకి ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు. అక్కడ విశ్వాసులకు రాస్తున్నాడు. వారిలో చాలా మంది బానిసలున్నారు. ఆ రోజుల్లో యజమానుల దగ్గర బానిసలు ఉండేటువంటి వాళ్ళు, ఉదాహరణకి ఫిలిప్పి దగ్గర ఒనేసిము ఉన్నట్లు, ఆ రోజుల్లో బానిసత్వం అనేటువంటిది చాలా విరివిగా ఉండేది. పల్లెటూరులో ఒక వ్యక్తికి ఎన్ని ఆవులు, మేకలు, ఎంత పశువులు ఉంటే వాడంత ధనికుడు. ప్రారంభ దినాల్లో అంటే మొదటి 2-3 శతాబ్దాలు, ఆ తర్వాత కాదు కొంతకాలం వరకు, ఒక యజమానుడి దగ్గర ఎంతమంది బానిసలుంటే అతను అంత గొప్పవాడు. ఆ రోజుల్లో బానిసత్వం అనేటువంటిది అత్యధికంగా ఉండేటువంటిది. ఈ బానిసల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రభువును అంగీకరించారు, సంఘంలో చేర్చబడ్డారు. ప్రత్యేకంగా ఈ బానిసలు భయంకరమైనటువంటి హింసలు గుండా పోయేటువంటి వాళ్ళు. యజమానుడు మంచివాడైతే స్పర్ల, వాడు ముష్కరుడు అనుకోండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తే అర్థమైపోతుంది. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో ఇద్దరు యజమానులను చూస్తాం. ఒక మొదటి యజమాని దగ్గర తన పని వారికి కూడా తినడానికి సమృద్ధిగా ఆహారం ఉందంట. పని వారిని ఎంత చక్కగా చూసుకుంటున్నాడో, తన దగ్గర ఉన్నటువంటి బానిసలు కూడా చక్కగా ఆహారం పెడతా ఉన్నాడు. ఇంకొక యజమానుడు ఉన్నాడు, అతడు తన దగ్గర ఉన్నటువంటి బానిసలకి ఆహారం పెట్టకపోగా పందులకు పెట్టిన ఆహారాన్ని ఆకలికి తట్టుకోలేక తిన్నా గాని ఒప్పుకోకుండా, అది పందికే నీకు కాదు అంటే వానికంటే పంది ప్రాముఖ్యం. అర్థమవుతుందా? తప్పైన కుమార్ స్టోరీలో మనకు అర్థమవుతుంది. సో ఒక పక్క మంచి యజమానులు ఉన్నారు, మరొక పక్క ముష్కరులైనటువంటి యజమానులు ఉన్నారు. సరే, మంచి యజమానుడికి లోబడి ఉండడం అనేటువంటిది సహజంగా మనందరం చేసేటువంటి ప్రక్రియ, మనందరం చేస్తున్నాం అది. కానీ పేతురు ఒక స్టెప్ ముందుకేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, పనివారులారా, లేబరర్స్ ఆర్ వర్కర్స్ ఆర్ సర్వెంట్స్. మీరెవరైనప్పటికీ కూడా సహజంగా మంచి వారు సాత్వికులకు లోబడి ఉంటారు. వాళ్ళు చెప్పింది వింటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. అయితే ఒకవేళ మీ యజమానులు వాళ్ళు ముష్కరులైతే, వాళ్ళు ఒకవేళ క్రూడ్ పీపుల్ అయితే, వాళ్ళకి కనీసం జెంటిల్నెస్ అనేటువంటిది లేకపోతే, అలాంటి మాస్టర్స్ దగ్గర కూడా మీరేమై ఉండాలి? లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి? పూర్ణ భయముతో. ఇక్కడ పూర్ణ భయముతో అంటే, భయముతో అంటే వణుకుతో అని కాదు, వణికిపోతూ అని కాదు, గౌరవముతో, మర్యాదతో. వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నప్పటికీ మీరు మాత్రం మర్యాద పూర్వకముగా వారికి లోబడి ఉండు. ఎందుకని? అప్పుడే కదా మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో వాళ్ళకి చూపించగలం. అప్పుడే కదా మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో వాళ్ళకి చూపించగలం. క్రీస్తునందుపురమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని ప్రజెంట్ కాంటెక్స్ట్ కి అప్లై చేస్తాను. ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి స్థానికులైనటువంటి విశ్వాసుల మీద ఏ రీతిగా దాడులు చేస్తా ఉన్నాడో, ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో మనందరం కూడా వార్తల్లోనే చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు క్రైస్తవుల యొక్క ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఆ జాతి మొత్తాన్ని నాశనం చేస్తానని, జాతి మొత్తాన్ని నాశనం చేస్తానని హామాను పైకి లేస్తే గర్వంతో, అహంకారంతో విర్రవీగుతూ, ఆ సమయంలో ఎస్తేరు మొద్దుకైకి తన పనివారికి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. సో కాబట్టి ఈరోజు సంఘంలో ఏం కొరత ఏర్పడింది అంటే, ఇలాంటి వాళ్ళు హామాను లాంటి వాళ్ళు లేచినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి వారి సంఖ్య తగ్గింది. కడుపు నిండా బిర్రుగా తిని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే వాళ్ళు తయారయ్యారు. వాళ్ళ ముందే తడలు జబ్బరించేటువంటి వాళ్ళు ఉన్నారు, రాత అడోపేడ తెలుసుకుందామని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని క్షమించి, వాళ్ళకి పూర్ణ భయముతో లోబడి, అంటే గౌరవంతో వాళ్ళకి లోబడి, వారిని ప్రేమించి, వారు నశించిపోతున్న ఆత్మ అని గ్రహించి వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆ రోజు ఆదిమ సంఘంలో ఇంతకంటే భయంకరంగా అపోస్తలైన పౌలు ప్రవర్తించినప్పుడు సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్రైస్తవం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి ఈ అపోస్తలైనటువంటి పౌలు కత్తిని చేత వదిలి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని అదే వార్తను బోధించాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మనకందరూ తెలిసిన విషయం, ఒక ప్రజాప్రతినిధి, గౌరవ సభ్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత వ్యతిరేకంగా లేస్తూ ఉన్నప్పుడు సంఘమంతా అతని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరికి తెలుసు ఆ వ్యక్తి ఒకవేళ అపోస్తలైన పౌలు వలె మార్చబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అదే నియోజకవర్గంలో యేసే క్రీస్తుని ప్రకటించలేడా? ప్రార్థనకు ఆ శక్తి లేదా? మనకందరూ తెలిసిన విషయమే కదా, ఉపవాస ప్రార్థనలకే కొన్నిసార్లు ఇలాంటివి సాధ్యమవుతాయని ప్రభు చెప్పాడు. ఆత్మ విషయంలో ఉపవాస ప్రార్థన ఉంటే, అంటే ఉపవాస ప్రార్థన అంత శక్తి ఉంది. సో ఈరోజు క్రైస్తవ సంఘము ఎవరైతే వ్యతిరేకంగా వేస్తున్నారో, యజమానులు, అధికారులు, అధిపతులు, వారి కొరకు స్పెసిఫిక్ గా పేరు మెన్షన్ చేసి
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని జరిగించడా? వాస్తవానికి ఈ మాటలు ప్రతి ఒక్కరికి తీసుకుని వెళ్లాలని నాకెంతగానో ఆశ ఉంది. హామాను లేచాడు. ఎస్తేర్ లాంటి వాళ్ళు కొంతమంది అధికార స్థానంలో, అంటే మన వాళ్ళు ఎవరైతే దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా, వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇతడు లేచాడు, హామాను లేచాడు, కానీ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు లేరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు లేరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే హామాను అతని కుటుంబం అంతా పతనమైపోయింది. కానీ ఇక్కడ మన నూతన నిబంధనలో మన దృష్టి అది కాదు. యేసు వాళ్ళు పడిపోవాలి. ఎక్కడ పడిపోవాలంటే క్రీస్తు ప్రేమలో పడిపోవాలి. అతను మాత్రమే కాదు, అతని కుటుంబం అంతా కూడా క్రీస్తు ప్రేమలో పడిపోవాలి. వాళ్ళెవరైతే ఏంటి, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంటే ఏంటి, దేవుడు అనుమతించకుండా ఎవరు కూడా ఈవెన్ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ స్థానంలో కూడా కూర్చోలేరు. దేవుడు అనుమతించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పని వర్లారా మంచి వారును సాత్వికులనైన వారికి మాత్రమే కాక ముష్టలైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడియుండి. ఈవెన్ పని చేస్తున్నటువంటి మీకు అందరికి కూడా గుర్తుంచుకోండి, మీ యజమానులు ముష్కరులై ఉండవచ్చు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు పనిచేస్తున్న చోట మీ యజమానుడు నువ్వు క్రైస్తవుడు అని తెలిసి నిన్ను పర్టికులర్ గా నిన్ను టార్గెట్ చేస్తూ నిన్ను హింసిస్తూ నీకు అత్యధికమైన పని చెప్తూ ఒత్తిడి చేస్తూ నీ మీద నీకే విరక్తి కలిగేటట్లు ప్రయత్నం చేస్తున్నాడా? ఎస్, అతడు ముష్కరుడే. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? 19వ వచనం, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందు, అన్యాయంగా నేను శ్రమ పెడతా ఉన్నారు, అన్యాయంగానే నీ చేత ఎక్కువ పని చేపిస్తున్నారు. ఉదాహరణకి అందరూ 6 గంటలకి డ్యూటీ ఇంటికి వెళ్ళిపోయే సమయం అనుకుందాం, 6 గంటలకు వచ్చి ఇంకో గంట సేపు పని చెప్తే నీకు అసలు ఎలా ఉంటుంది? నీకు అర్థమవుతుంది నేను కావాలని టార్గెట్ చేస్తున్నాడని. క్రీస్తునందు ప్రేమించుకుంటారా? ముష్కరుడు, అన్యాయముగానే నేను హింసిస్తున్నాడు, అన్యాయముగానే శ్రమ పెడతా ఉన్నాడు. అయితే నీ రెస్పాన్స్ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగై దుఃఖము సహించినట్లా అది హితమగును. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి పూర్ణ వినయముతో లోబడి ఉండమని. యజమానుడు నీ తెలుగు కమర్తున్నటువంటి వ్యక్తి కాదు, నీ అసలైన యజమానుడు పరలోకమందున్నటువంటి క్రీస్తు. ఆయనకేమని ఆజ్ఞాపించాడంటే, ఇదిగో ముష్కరులైనటువంటి అన్యాయముగా ప్రవర్తిస్తున్నటువంటి యజమానులకు లోబడి నుండి నువ్వు లోబడి ఉండు, అదృష్టమైన ప్రతిసారి నువ్వు ప్రేమతోనే ప్రయత్నం చేయి, ఎస్ ఇమీడియట్ గా నువ్వు రిజల్ట్ పొందుకోలేవు. ఆయన క్వశ్చన్ తెలుసా, ప్రేమతో ఒక వ్యక్తిని గెలుచుకోవడం అనేటువంటిది నువ్వు ప్రయత్నం చేస్తే అది ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితమైనటువంటి ఫలితం మాత్రం ఉంటుంది. అది బాగా ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితమైన ఫలితం మాత్రం ఉంటుంది. క్రీస్తునందు ప్రేమించినవాడు, కానీ ఆ ఆలస్యం మనకు చేదుగా కనిపిస్తుంది. అందుకోసమే మనం వెయిట్ చేయడానికి ఇష్టపడం. క్రైస్తవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఓపిక. క్రైస్తవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నిదానం. క్రైస్తవునికి కావాల్సిందంటే ఏంటో తెలుసా? నిరీక్షణ. నిరీక్షణ, ఓపిక లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఫలితం కొరకు ఎదురు చూడలేవు. నిరుత్సాహపడిపోతావు, కృంగిపోతావు, వెనక్కి వెళ్ళిపోతావు. ఎందుకు ఇసలు ఈ ప్రార్థన అనుకుంటావు, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటావు. యజమానుడు నీ పని చేస్తున్న చోట బాస్ కావచ్చు, లేకపోతే నీ యజమానుడు నీ ఇంట్లో నీ భర్త కావచ్చు. వాళ్ళు ముష్కరులే, అన్యాయముగానే నిన్ను శ్రమ పెడుతున్నారు. న్యాయంగా కాదు, అన్యాయముగా. నువ్వేం తప్పు చేయలా,
తప్పు చేయనప్పటికీ కూడా ఇస్తున్నది ప్రభు దేవుడా, ఇది చెప్పినంత సులభం కాదు, నాకు తెలుసు ఇది చెప్పినంత సులభం కాదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుని రావాలి ఇష్టపడుతున్నాను. అంతకు ముందు ఒక నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను, షేర్ చేసుకున్నటువంటి సమయంలో మీరు వాక్యం చెప్తే బాగుంది. ఇప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, యజమానుడు ఒక గంట సమయం ఎక్కువ అప్పగిస్తే పర్లేదు, నేను చేస్తాను, రెండు మాటలు తీసిన సహిస్తాను.
బ్రదర్ చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుంది.
చెప్పండి బ్రదర్, వాయిస్
బ్రేక్ అవుతుంది.
ఓకే ఓకే. ఇప్పుడు 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 బ్రదర్
ఇప్పుడు ఓకే ఉంది.
ఓకే. సో నా ఆ యజమానుడు నన్ను రెండు మాటలు తిట్టినా నేను క్రీస్తు నిమిత్తం సహించేదని అన్నా, కానీ నన్ను శారీరకంగా వేధిస్తున్నాడు. నేను శారీరకంగా లోబడితే నాకు ప్రమోషన్ ఇస్తానంటున్నాడు, జీతం పెంచుతానంటున్నాడు. వాట్ షల్ ఐ డూ? క్రీస్తు నందు ప్రేమించండి దేవునిలారా. అలాంటి ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జోసఫ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జోసఫ్. యేసేపు ఒకవేళ అక్కడ నిలబడి ఆమెకు సహకరించుంటే, యేసేపు స్థానం ఒక్కసారిగా ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళిపోయింది. యేసేపుకు కావలసినంత డబ్బులు, నగలు అన్ని ఆమె సమకూర్చుండేది. యేసేపుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటిని కూడా నిర్మించి ఉండేది. అంటే ఒకవేళ ఈరోజు అతను పొజిషన్ 20% లో ఉంటే, ఒకవేళ యజమానురాలకు గాని లోబడి ఉంటే తన పొజిషన్ 90% వెళ్ళిపోయింది. అంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయిండేది. బట్ హీ లెఫ్ట్ అండ్ హీ ర్యాన్. ఇక్కడ కేవలము అతడు ఆ స్త్రీని మాత్రమే, తను శోధిస్తున్నటువంటి ఆ స్త్రీని మాత్రమే విడిచిపెట్టి వెళ్ళిపోలా. తనకు రాబోయేటువంటి, అంటే ఆమెకు లోబడి ఉంటే వచ్చేటువంటి ఆ ఐశ్వర్యాన్ని కూడా వదులుకొని వెళ్ళిపోయాడు. ఆ ఉన్నతమైన పొజిషన్ ని వదులుకొని పారిపోయాడు. మరి దానికి ఏం రిజల్ట్ వచ్చింది? తీసుకెళ్లి జైల్లో పడేశారు. క్రీస్తు నిమిత్తము నింద అనుభవించడం కూడా ఒక ధన్యతే. అతడు క్రీస్తు కొరకు రోషంగా నిలబడాలనుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆమెను వ్యతిరేకించలేదు, ఆమెను దూషించలేదు, ఆమె మీద ప్రతిఘటన చేయలేదు, కానీ ఆమె నుంచి విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. కొంతకాలం శ్రమను అనుభవించాడు. ఇప్పుడు యేసేపు జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నిస్తుండొచ్చు, ప్రభువా ఏంటి ప్రభువా ఈ అన్యాయం? నీ కొరకు కదా ప్రభువా నేను రోషంగా నిలబడింది, నన్ను తీసుకొచ్చి జైల్లో పడేసావే. బహుశా ఒకవేళ మీరు అలాంటి స్థితిని జయించి ఈరోజు ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చి ఉండవచ్చు. ఈరోజు మీ పరిస్థితి చాలా క్లిష్టంగా మారిపోయి ఉండవచ్చు. అరే ఆ రోజు అతనికి లోబడి ఉంటే ఈ రోజు నా బతుకు ఇలా ఉండేది కాదేమో అని కూడా అనిపించి ఉండవచ్చు. Just wait for the God's time. ఆ తరువాత యేసేపుని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు కూడా మనకు తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు కూడా మనకు తెలుసు. రాజీ పడవలసినటువంటి కొన్ని ఉంటాయి, అక్కడ మనం రాజీ పడాలి. రాజీ పడకూడనటువంటి కొన్ని ఉంటాయి, అక్కడ మనం రాజీ పడకూడదు. కాంప్రమైజ్, వేర్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్ వేర్ యూ సపోజ్ నాట్ టు డూ. నీకు ఆ వివేచన, ఆ జ్ఞానం ఉండాలి. అయితే మీ అధికారులను ద్వేషించవద్దు, ఎందుకంటే వాళ్ళు ముష్కరులే, వాళ్ళు కఠినాత్ములే, వాళ్ళు క్రూరులే. అయితే మన పని ఏంటంటే ముష్కరులైనటువంటి మన యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండడం. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించి మన సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా అది హితమగును. ఒకవేళ ఆ పరిచేస్తున్న చోట నీ యజమానులు నిన్ను వేధిస్తూ నీకు అత్యధికమైన పనిని కల్పిస్తూ ప్రవర్తిస్తూ ఉంటే నీకు మాత్రమే ఇంకా ఎక్కువ పని అప్పగిస్తూ ఇంకా పని ఎక్కువ అప్పగిస్తూ ఉంటే దేవుని మనస్సాక్షి కలిగి ఆ దుఃఖాన్ని సహించండి, ఓర్చుకోండి, ఓపికతో మీ యజమానులు కఠినంగా అనే మీకు చెప్పిన పనిని చెయ్యండి. వాళ్ళు ఎస్ మేము ఇప్పుడు విజయం సాధించాం ఇలా బాగా ఏడిపిస్తున్నాం అని అనుకుంటారు, కానీ నువ్వు చూపించే సహనం బ్రదర్
బ్రేక్ అవుతుందన్న వాయిస్.
ఓకే, క్షమించండి, సిగ్నల్స్ ప్రాబ్లం వలన కట్ అవుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇరవై వచన చదువుతున్నాను. తప్పిదమ్మునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించినడలా మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దిస్ ఇస్ వాట్ యు ఆర్ కాల్డ్. మనం ఎందుకు పిలువబడ్డామంట, ఎందుకు పిలువబడ్డాం? దెబ్బలు తినడానికి కాదు, సహించడానికి పిలువబడ్డాం, ఓర్చుకోవడానికి పిలువబడ్డాం. మనం ఎవరైనా మేలు చేసినప్పుడు బాధ సహించడలా అది దేవునికి హితమగును. ఎందుకంటే తప్పు చేసినప్పుడు దెబ్బలు పడితే అది సహజమే, అది ఎవరికైనా పడతాయి. మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఒక మాట అంటే అది సహజమే. మనం నేరం చేసినప్పుడు ఎవరైనా ఒక మాట మనల్ని అంటే అది అసలు దేవుడు దాన్ని లెక్కలోకి కూడా తీసుకోడు. అక్కడ నువ్వు ఓర్చుకోవడాన్ని, అక్కడ నువ్వు సహించడాన్ని, కానీ నువ్వు ఏ తప్పు చేయకుండా అన్యాయముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని ప్రభు చెప్తా ఉన్నాడు. సో నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నావు, నువ్వు మేలు చేస్తా ఉన్నావు. నువ్వు మేలు చేసినప్పటికి కూడా ఎదుటి వ్యక్తి నీకు కీడే చేస్తా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంట? నువ్వు మేలు చేస్తా ఉన్నావు కానీ ఎదుటి వ్యక్తిని కీడే చేస్తా ఉన్నాడు. నీ భర్తకు నువ్వు మేలే చేస్తా ఉన్నావు, మీ అత్తకు నువ్వు మేలే చేస్తా ఉన్నావు, కానీ వాళ్ళు మాత్రం నీకు కీడే తల పెడతా ఉన్నారు. ఏం చేయమంటున్నాడు ప్రభు? సహించండి అని అంటున్నాడు. మీరే సహించండి అని అంటున్నాడు. శ్రీశ్రందు ప్రభు దేవుడులారా, అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం సులభమే, బాప్తీసం తీసుకోవడం సులభమే, సంఘంలో సభ్యులుగా చేర్చబడడం సులభమే, క్రైస్తవుడు అయిపోవడం చాలా సులభమే, కానీ క్రైస్తవుడుగా జీవించడం చాలా కష్టం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ. శిష్యత్వానికి వెల చెల్లించాలి. వెల చెల్లించమంటే డబ్బులు చెల్లించడం కాదు, ఇదిగో ఇవే. నిన్ను ఎవరేమైనా అన్నా నువ్వు సహించడం, అది నువ్వు వెల చెల్లించడం. శిష్యత్వం అంటే అంత సులభం కాదు, వెల చెల్లించాలి, ప్రతి దానిలో వెల చెల్లించాలి. ఎందుకు ఇంత కష్టం? నాకెందుకు వెనక్కి వెళ్ళిపోతే పోలా, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పాడు, నన్ను వెంబడించాలని తీర్మానం చేసుకుంటే ప్రతి దినము నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించడానికి ఇష్టపడితే నన్ను వెంబడించానన్నాడు. నీకు ఆ సత్యం అర్థం కాక నువ్వు వెంబడించో, అందుకోసం ఈరోజు కష్టం శ్రమ వస్తే నువ్వు తట్టుకోలేక నిలబడలేకపోతున్నావు, కృంగిపోతున్నావు, డీలా పడిపోతున్నావు, దేవుణ్ణి కూడా నిందిస్తున్నావు. నీకు ఆ మాట కానీ అర్థమయ్యి ఉంటే సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించానని, నువ్వు ఆ మాటకు సిద్ధపడే నువ్వు వచ్చుంటే ఈరోజు నీకు ఏది కూడా పెద్ద కష్టం అనిపించండేది కాదు. ప్రతిదాన్ని కూడా ఇష్టపూర్వకంగా నువ్వు లోబడి ఉండేటువంటి వాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, విఆర్ కాల్డ్, మనం పిలువబడినటువంటి వారము దేవుని చేత. దేని కొరకు? ఆశీర్వాదం పొందుకోవడానికి కాదు, బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, పొలాలు స్వతంత్రించుకోవడానికి కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత బోధన చేస్తున్నారు, మనం పిలువబడ్డాం రాజులైన యాజక సమూహములుగా ఉండడానికి. వాళ్ళ రాజులు అనే పదాన్ని పట్టుకున్నారు. మనం రాజులుగా ఉండడానికి పిలువబడ్డాం. మనం కింగ్, మన దేవుడు కింగ్. క్రీస్తునందు ప్రేమ దేవుడులారా, మన దేవుడు కింగ్ అన్నప్పుడు ఆ మాట అనడం తప్పు కాదు, కానీ దాన్ని ఉచ్చరించేటువంటి వాళ్ళ హృదయంలో ఉండేటువంటి అంతరార్థం వేరు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలన్న కూడా కింగ్ కింగ్ అని ఉపయోగిస్తుంటాడు, కానీ ఆయన అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన దృక్పథం వేరు. దాన్ని నేను తప్పుపట్టడం లేదు, కానీ ఇంకొంతమంది ఉన్నారు, మన దేవుడు రాజు కాబట్టి రాజాతి రాజు పెట్టాలి, మనం అలా ఉండాలి, రిచ్ గా ఉండాలి. అంటే ఆ రిచ్నెస్ ఎక్కడ చూపించాలి? మనం మనం బట్టల్లో చూపించాలి, మన వస్త్రధారణలో చూపించాలి, మనం వేసిన నగల్లో చూపించాలి, మనం అలా రిచ్ గా బ్రతకడంలో చూపించాలి. కానీ ఇక్కడ కింగ్ కింగ్ కింగ్లుగా మనం చూపించవలసింది ఏంటి అని అంటే, మన వస్త్రాల్లో కాదు, కానీ మన సహనంలో, మన ఓర్పులో, మన నెమ్మదిలో, మన తగ్గింపులో, మన నిరీక్షణలో. ఎందుకంటే మన కింగ్ కలిగి ఉన్నటువంటివన్నీ ఇవి, కాస్ట్లీ బట్టలు, లగ్జరీ కార్లు, ఇవి కాదు మన కింగ్ కలిగి ఉండేది. మన కింగ్ కలిగి ఉండేటువంటిది సమృద్ధిగా ఏం కలిగి ఉన్నాడంటే, సహనాన్ని కలిగి ఉన్నాడు, సమృద్ధిగా ఓర్పును కలిగి ఉన్నాడు, సమృద్ధిగా నెమ్మదిని కలిగి ఉన్నాడు, సమృద్ధిగా క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు. సో ఆ కింగ్కి సంబంధించిన ఈ ఆస్తి పాస్తులు అన్నింటినీ కూడా నీవు నేను స్వతంత్రించుకోవాలి. కానీ ఈరోజు జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కింగ్ని, కింగ్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. క్రీస్తునందు ప్రేమించిన దేవుడారా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడలా అది మీకు హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను.
జస్ట్ యేసు ప్రభు ఏదో ఒక డైలాగ్ చెప్పేలా మనకి, ముందుగా ఆయన చేసి చూపించాడు, ఆయన శ్రమ పట్టబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు. ఆయన శ్రమలతో, ఆయన హింసలతో, ఆయన అవమానాలతో, ఆయన మీద పడిన నిందలతో పోల్చుకుంటే ఈ రోజు మనం పొందుతున్నటువంటి శ్రమలు గాని, హింసలు గాని, అవమానాలు గాని, నిందలు గాని ఒకరు పోల్చాలంటే మీకు అర్థం కాదు. ఆయనకి ఆయన 100% ఆ శ్రమల గుండా వెళితే ఈ రోజు మనం వెళ్తున్నటువంటిది కేవలం 2% లేకపోతే 3% 100% శ్రమని ఆయన సహించి ఓర్చుకొని ఆయన వెళ్ళాడు. ఆయన ముఖం మీద కేకరించి ఉమ్ము వేశారు తెలుసా, కేకరించి ఉమ్ము వేశారు. యవనస్తులుగా ఉన్నాడు, 33.5 సంవత్సరాలు, ఎదురుగా కన్నతల్లి ఉంటే ఆ కన్నతల్లి ముందే బట్టలన్నీ తీసి వివస్త్రగా చేసి నగ్నంగా శిలువ మీద వేలాడదీస్తుంటే సిగ్గుతో ఎంతగా చచ్చిపోతామని చెప్పచ్చు. కనీసం ఆ మర్మాయవాల్ని కాపాడుకోవడానికి, వాటిని ఎవరు చూడకుండా అడ్డు పెట్టుకోవడానికి చేతులు కూడా ఫ్రీగా లేకుండా చేతులను కూడా తీసుకెళ్లి మేకులు పెట్టారు. ఎన్నెన్ని మాట్లాడినారు, వీడు తిండిపోతానన్నాడు అన్నారు, వీడు దెయ్యములకు అధిపతి అని అన్నారు, తన కుటుంబ సభ్యులే వీనికి పిచ్చి పట్టింది అని అన్నారు. ఆఖరికి దొంగలు కూడా, నువ్వు నిజంగా దేవుడు అయితే రా, నువ్వు దిగిరావచ్చు, మమ్మల్ని కాపాడు, నువ్వు కాపాడుకో అని అన్నారు. ఈయనంట దైవ కుమారుడు అంట, దేవుడు అంట, ఈయన కోసం వస్తాడంట, ఈయన కాపాడతాడంట. మనం బైబిల్లో పద్ధతిగా చదువుతాం గాని, కానీ లిటరల్ గా వాళ్ళు ఆ పదాలని ఉపయోగించేటప్పుడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుంటారు, ఎంత వ్యంగ్యంగా ఆయన మీద నిందలు వేస్తుంటారు. అంటే ఇంకా రచ్చగొట్టడం, ఇంకా ఇంకా రచ్చగొట్టడం, ఇంకా ఇంకా రచ్చగొట్టడం. రచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు కదా ఏసయ్యా. మరి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా, ఆయన రాకుమారులమైనటువంటి మనము కూడా రచ్చగొడితే రెచ్చిపోతే ఎట్లా? ఈ లోకం మనల్ని రచ్చగొడుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను కూడా ఏం తక్కువ కాదు. ఆ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా బహుభయంకరంగా రెచ్చిపోయేవాడిని. మామూలుగా కామెంట్స్ పెట్టేవాడిని కాదు నేను. సో మన పని అది కాదని అర్థమైంది. ఈ ఫేస్బుక్ చూడడం ద్వారా మనం అట్లాగే శోధించబడుతున్నాం అని అర్థమైంది. అది ఇంకా ఇంకా మనం రచ్చగొడుతుందని అర్థమైంది. అందుకే గమ్ము ఫేస్బుక్ డిలీట్ చేసి పడేశాను. అది ఓపెన్ చేయడం ఎందుకు? ఆ వీడియోస్ చూడడం దేనికి? మనం తట్టుకోలేక మన శరీరం మనం రచ్చగొట్టడం దేనికి? మనం దాని కింద కామెంట్లు పెట్టేయడం దేనికి? వాడు ఇంకొకటి కూడా బూతులతో మళ్ళా కామెంట్ పెట్టడం ఏంటి? ఇవన్నీ మనకెందుకు? వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. మన అందుకోసం పిలువబడలా. నిశ్చేతనైతే వారి కొరకు ప్రార్థన చేయి. ఒక వ్యక్తి వినాశనమైపోతుంటే వాడిని విమర్శించట కంటే వాని కొరకు విజ్ఞాపన చేయడం మంచిది. వాస్తవానికి క్రైస్తవ సంఘం చేయాల్సిన పనిది ఈరోజు చేయడం మానేసింది. అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ లో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వి షుడ్ ఫైట్. మనం ఫైట్ చేయాలి, మన యూనిటీని చూపించాలి, మనం గెలవాలి. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, మన దగ్గర హక్కులున్నాయి. కానీ వాక్యం ఏమో పూర్తి వ్యతిరేకంగా చెప్తుంది. అలాంటి వారిని క్షమించండి, అలాంటి వారి కొరకు ప్రార్థించండి. పూర్ణ భయంతో వారికి లోబడి ఉండి, మై గాడ్, శిలువునెత్తుకొని వెంబడించడం అంటే ఇదేనేమో. కానీ శిలువు ప్రభు కూడా శిలువునెత్తుకొని వెంబడించాడు. ఆయన కూడా మన వలె బాధపడి, మనము కూడా తను అడుగుజాడ ఎందు నడుచుకున్నట్లు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఏమన్నా ఒక మాట మాట్లాడాడండి వాళ్ళని, మీరందరూ నాశనం అయిపోవాలన్నాడా? మీరు నాశనం అయిపోతారా అని అన్నాడా? రేపు అక్కడికి రండిరా, అక్కడ చూసుకుందాం అని అన్నాడా? ఇప్పుడు టైం మీదిరా, నాకు కూడా టైం వస్తుంది అని అన్నాడా? లేదండి. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనిను. ఇది యేసు ప్రభు మనకు ఉంచినటువంటి మాదిరి. ఇది యేసు ప్రభు మన ఎదుట ఉంచినటువంటి మాదిరి. ఏస్తర పైన ఉన్నటువంటి వారు, తనకి సిలువ మరణాన్ని వేసినటువంటి వాళ్ళు, తనతో కొరడాలతో కొట్టినటువంటి వాళ్ళు రోమీయులు. రోమీయులు క్రైస్తవులకు వ్యతిరేకులు. అరే ఆ రోమీయులకి నేనెందుకు లోబడి ఉండాలి? యాక్చువల్ గా ఇస్రాయల్ ప్రజలకు అందుకే ఏసయ్యను మెస్సీగా అంగీకరించుకోవడం కారణం. ఆయన ఎదిరిస్తాడు అనుకున్నారు, ఆయన ఫైట్ చేస్తాడని అనుకున్నారు, యుద్ధం చేస్తాడు అనుకున్నారు, ఒక ఆయన వెనకాల ఒక సైన్య సమూహాన్ని తయారు చేస్తాడు అనుకున్నాడు. కానీ వాళ్ళ భిన్నంగా ఈయనేమో వాళ్ళు కొడుతూ ఉంటే ఓర్చుకున్నాడు, తిడుతూ ఉంటే ఓర్చుకున్నాడు, ముఖం మీద కేకరించేస్తూ ముందురు చేసుకుంటున్నాడు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేం చేసినా వీరు ఎదురు గనక వీరిని క్షమించు. అందుకోసమే ఇశ్రాయేలుకి అది బోధపడలా, అందుకోసమే ఏసయ్య వాళ్ళకి మెస్సీయగా వాళ్ళకి కనిపించలేదు, అందుకొరకే వాళ్ళు ఈ రోజు కూడా మెస్సీ ఇంకా వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆయన రీచ్ కాల. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, వాస్తవానికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి ఆయన రీచ్ కాలేదు కాదు, ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా వీళ్ళు నడుచుకోలేదు, వీళ్ళకి అర్థం కాలేదు. మెస్సియా ఎవరో ఎందుకు అనేది అర్థం కాలేదు. ఈరోజు మనకు కూడా ఏసీయా బిడలం సంఘంలో సభ్యులు అర్థం కాల, మనం ఎందుకు పిలువబడ్డాం మనకు అర్థం కాల. అందుకోసం ఈరోజు దానికి పూర్తి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. ఏం చేశాడు యేసు ప్రభు? తీర్పు తీర్చు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించేసుకున్నాడు. He submitted to God. ఇప్పుడు సహోదరి సహోదరుడ, నువ్వు పనిచేస్తున్న చోట ముష్కరులైనటువంటి యజమానులు అన్యాయముగా నిన్ను హింసిస్తుంటే ఓర్చుకో, సహించు, వారికి దేవుని ప్రేమను చూపించు, వారి కొరకు ప్రార్థన చెయ్యి, వారిని దేవుని చేతులకు అప్పగించు. కానీ నువ్వు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు. జస్ట్ హ్యాండ్ ఓవర్ టు గాడ్. వాళ్ళని ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి? ప్రార్థన ద్వారా. మనము పాపం విషయమై చనిపోయి, 24 వచనం, పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపో గాని ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్లీ ఉన్నారు. ఒకప్పుడు తప్పిపోయినటువంటి జనాంగమే, ఇప్పుడు ఆయన యొద్దకు మళ్లించబడినటువంటి జనాంగము. అప్పుడు ఆయన వైపు మనం చూస్తూ ఆయన మాదిరిని మనం అనుసరిస్తూ ఆయన మాదిరి ప్రకారము మనం జీవించవలసి ఉన్నది. ఆయనే తన శరీరమందు మన వలె శ్రమపడి హింసించబడి అట్టి సమయాల్లో కూడా ఎలా ఉండాలని ఒక మాదిరి మనకు ఉంచి వెళ్లాడు. అదే మాదిరిని మనము కూడా అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసేవారుగా లేపబడదాం. హింసిస్తున్న వారిని క్షమిద్దాం, ఓర్చుకుందాం. వారి పతనాన్ని కాదు, వారి పతనాన్ని కాదు, వారి రక్షణను కోరుకుందాం. సహజంగా ఇప్పుడు మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళని ఎలాగైనా ఓడించాలి ప్రభా, అతడు ఓడిపోవాలి ప్రభా, అతడు మరలా ప్రభుత్వంలోకి రాకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అతడు ప్రభుత్వంలో ఉండాలా ఉండకూడదు అనేటువంటి నియమించేటువంటి దేవుడు. సో నీ పని అది కాదు, నా పని అది కాదు ప్రభా. అతడు రక్షించబడాలి, అతడు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, నీ ప్రేమను తెలుసుకోవాలి, ఏ బైబిల్నైతే దూషించాడో అదే బైబిల్ సత్యమని తన నోటితో ఒప్పుకోవాలి. సంగముగా నీవు నేను చేయవలసిన ప్రార్థన అది. అది నీ యజమానుడు అయినప్పటికీ కూడా, నీ భర్త అయినప్పటికీ, నీ భార్య అయినప్పటికీ, నీ కుటుంబ సభ్యులు ఎవరైనప్పటికీ కూడా, నీ అందరికీ వర్తిస్తుంది. ఆ కఠినమైన యజమానుడు ఒకరు బహుశా నీ ఇంట్లోనే ఉండుండవచ్చు. ప్రేయర్, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు జవాబిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనం వీటిల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నా అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.